వెంటనే ఆయన వెనక్కి తిరిగి, ఒక మాట చెప్పండి, మీరు అగస్త్య మహర్షియేనా అన్నాడు. నేనే అగస్త్యుణ్ణి, నువ్వెలా కనిపెట్టావు అంటే, నేనెవరికీ కనపడను, నేను బ్రహ్మలోకం నుంచి ఈ దివ్య విమానంలో వచ్చాను, ఈ దివ్య విమానంలో ఉన్న నన్ను ఒక్క అగస్త్యుడు మాత్రమే చూడగలడు, ఇంకెవరూ చూడలేరు అని నాకు బ్రహ్మ చెప్పాడు. కొన్ని వేల సంవత్సరములుగా నేను ఈ విమానంలో కిందకి దిగొచ్చి శవాన్ని తింటున్నాను, నన్నెవరూ చూడలేకపోయారు. ఇక్కడ చాలామంది ఉన్నా వాళ్ళెవరూ నన్ను చూడలేకపోయారు. నువ్వే చూసి నన్ను ఆగమన్నావు, కాబట్టి నన్ను చూసావంటే ఖచ్చితంగా నువ్వు అగస్త్యుడివే. అందుకే అడిగాను, నువ్వు అగస్త్యుడివేనంటే నువ్వు అన్నది నిజమే, నేను అగస్త్యుణ్ణే, కానీ ఒక విషయం చెప్పు, ఈ కిందన్న శవం నీలాగే ఉంది, నువ్వేమో దివ్య విమానంలో దివ్య పురుషుడివి ఇక్కడికి వచ్చావు, భయంకరమైన జుగుప్సాకరమైన ఈ శవభక్షణం ఏమిటి? దేవలోకంలో ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్నవాడివి, భూలోకానికి రావడం ఏమిటి, వచ్చి శవాన్ని తినడం ఏమిటి? నువ్వు తిన్నాక మళ్ళీ శవం యథాప్రకారంగా అయిపోతుంది, ఆ శవం కూడా ఎప్పుడూ కుళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది ఏమిటంటే, అప్పుడు ఆయన ఇదే నా కర్మ అండి అన్నాడు. ఆ కర్మ ఏమిటో చెబితే వింటాను ఆయన అన్నాడు. ఈయన చెబుతా వినండి, నేను అయోధ్యా నగరాన్ని పరిపాలించిన శ్వేతుడు అని పేరు కలిగిన ఒక మహారాజుని, నా పేరు శ్వేత మహారాజు, నేను ఇక్ష్వాకు వంశం వాణ్ణి. ఇక్ష్వాకు మహారాజు గారి 10 మంది కొడుకుల్లో నేను కూడా ఒకణ్ణి. నేను కొంతకాలం అయోధ్యా నగరాన్ని పరిపాలించాను. ఆ కాలంలో వశిష్ఠ మహర్షి నైమిషారణ్యం వచ్చాడు. ఇక్కడ 5 సంవత్సరముల పాటు గొప్ప యాగం చేశాడు. ఆ యాగంలో బ్రహ్మదేవుణ్ణి కూడా ఆహ్వానించి ఆయనకు కూడా ఆహూతులు ఇచ్చాడు. ఆయన కూడా యజ్ఞంలో నెయ్యి మొదలైనటువంటి దివ్య పదార్థాలు ఇచ్చాడు, చెరువు ఇచ్చాడు. ఆ సమయంలో యజ్ఞం పూర్తయ్యాక నేను యజ్ఞం చేయించిన ఋత్విక్కులందరినీ పిలిచి కావలసినంత బంగారం మొదలైన వస్త్రాలు ఇవన్నీ దానం చేశాను. అప్పుడు వశిష్ఠుడు నన్ను పిలిచి, ఇది పవిత్ర నైమిషారణ్యం, నువ్వు చాలా గొప్పగా పవిత్రంగానే యజ్ఞం కూడా చేశావు, యజ్ఞం అన్నదానం చేస్తేనే అది పవిత్ర యజ్ఞం అని పిలువబడుతుంది, ఏ కార్యక్రమం చేసినా అన్నశాంతి ఉండాలి. నిన్న రుక్మిణికి కృష్ణుడికి పెళ్లి చేశాం, దానికి అన్నశాంతి ఇవ్వాలి, అందుకే పులిహారతో మీకు లడ్డూలతోటి మంచి రుచి కలిగినటువంటి లడ్డూలతోటి భోజనం పెట్టారు. అలాగే ఏ కార్యక్రమం జరిగినా ఎంతో కొంత అన్నశాంతి ఉండాలి. అన్నశాంతి అంటే రోజు అన్నం తినట్లేదని కాదు, తింటున్న అన్నం కాకుండా అందులో ఒక ప్రత్యేకత ఉండాలట, కడుపు నిండా కొసరి కొసరి పెట్టాలి, అందులో ఏదో ఒక పిండి వంట ఉండాలి. ఏమండో ఇంకొంచెం పులిహార తినండి, బజ్జీలు 2 ఇంకో అరడదం తినండి అని బతిమాలి పెట్టాలి, దానికి విందు భోజనం అని పేరు. అలా కడుపు నిండా భోజనం పెట్టి అన్నదానం చేస్తేనే యజ్ఞం సుసంపన్నం అవుతుంది. అందుకని ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నామంటే మీకు అందుకని ఇంత అన్నదానం జరుగుతుంది. నేను రేపటి నుంచి వచ్చి చూస్తాను, మీరందరూ అద్భుతంగా కడుపారు అన్నం తింటున్నారో లేదో వడ్డించి మరీ చూస్తాను అన్నమాట. వేలు ఇక్కడ పెడతాను గొంతుకు దగ్గర, వెంటనే నాకు అక్కడ అందాలి, అంటే గొంతుకు దాకా తినాలని అర్థం, నా వేలికి అందకపోతే ఒప్పుకోను. అందువల్ల యజ్ఞం అంటే భోజనం బాగా సంతుష్టిగా అందరికీ పెడితేనే అది గొప్ప యజ్ఞం అని పిలువబడుతుంది. బ్రహ్మయజ్ఞాలలో పూర్వకాలంలో ఇష్టం వచ్చినట్టు అన్నదానం చేసేసేవారు. అందుకని వశిష్ఠుడు ఏమన్నాడు, రాకరాక నైమిషారణ్యం వచ్చావు, బ్రహ్మయజ్ఞం చేశావు, 5 సంవత్సరములు యజ్ఞం జరిగింది, ఈ యజ్ఞంలో అందరికీ బంగారం వస్త్రాలు ఇస్తున్నావు, అవి బాగానే ఉన్నాయి, కానీ అన్నదానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు, కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయమంటే అని పక్కపక్కనవి అన్నదానం బోళ్ళు మంది చేస్తారండి, అన్నానికి ఉందండి పెద్ద ఖర్చా, అన్నమును నీళ్లు దానం చేయటం నాకు ఇష్టం లేదు, బంగారం ఇస్తే ఆనందంతో పొంగిపోతారు, చక్కగా తులాభారం తూచి ఒక్కొక్కడికి బంగారం ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, అన్నదానం చెయ్యను, జలదానం చెయ్యనన్నాడు. వశిష్ఠుడు చెప్పాడు ఎంతో, అందులో నైమిషారణ్యంలో గురువు లేదన్నా చెబితే చెప్పింది చెప్పినట్టు చేయవలసింది, ఇక రెండో మాట చేయకూడదట. నైమిషారణ్యానికి ఒక లక్షణం ఉంది, ఇక్కడున్నంతకాలం గురువాక్యంతో కర్తవ్యం, అసలు ఎప్పుడైనా గురువుల యొక్క వాక్యమే కర్తవ్యం, అందులో ఇక్కడున్నప్పుడన్నా కనీసం వినాలి, ఒత్తప్పుడు ఇంటికి పోయాక గురువుగారిని తినడా పర్వాలేదు, కానీ ఇక్కడున్నప్పుడు మాత్రం అతిభక్తి శ్రద్ధలతో చెప్పినట్టు చెయ్యాలి అని శాస్త్రం. గురువుగారిని ధిక్కరించి అన్నదానం మాత్రం చెయ్యను, తక్కిన దానాలన్నీ చేస్తాను అన్నాడు. దాంతో వశిష్ఠుడు నీ కర్మాన్ని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ శ్వేతుడు భూమండలంలో ఎన్నో దానాలు చేసి 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 చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టాడు. ఆఖరణ వాళ్ళు ఏం చేసేవారంటే, పూర్వం మహారాజులు ఇళ్లల్లో చచ్చిపోయేవారు కాదు, శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తన్ను త్యజా. బాల్యంలో విద్యాభ్యాసంతో జీవితం గడపాలి. అంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తప్పక చదువుకోవాలి. ఓ 16 ఏళ్ళు వచ్చేదాకా ఇష్టం వచ్చినట్టు తిరిగి చదువుకోక జీవితాన్ని పాడు చేసుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అయ్యాక చాలా ఇబ్బందులు పడతారు. అందుకని శాస్త్రాల్లో ఏమని చెప్పారు, బాల్యమంతా విద్యలతో గడపండి. మేము చదివిన రోజుల్లో మీకు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. కనపడిన పుస్తకం కనపడినట్టు చదవడమే, అది ఇదిని కాదు. భగవంతుడు ఒక వరం ఇచ్చాడు అనుకోండి, నాకు ఒకసారి చదివితే మళ్ళీ రెండోసారి పుస్తకం చూడవలసిన అవసరం లేకుండా చదవడం ధారణ వచ్చేసేది. అందువల్ల 18 పురాణాలు, భారతం, వ్యాకరణం, సంస్కృతం, హిందీ, తెలుగు 3 భాషలు కూడా దాదాపు 12 ఏళ్ళు వచ్చేసరికి కరతలామలకం అవడానికి మూల కారణం ఇంకా చదవడం చదవడం చదవడం. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళల్లో ఇంతలా కరెంటు ఉండేది కాదు ఇళ్లల్లో. అందుకని ఏం చేసాం, వీధుల ఇళ్ళల్లోనూ ఆఖరికి ఆంజనేయ స్వామి గుడి ఉంటే గుళ్ళో దీపారాధనలో కూడా చదువుకున్నాం, పిచ్చెక్కినట్టు చదివాం. ఒక్క అవే కాదు, అది ఇదేని కాకుండా ఎంత చదివితే అంత లాభాన్ని డిటెక్టివ్ నవల్లో కూడా చదివేశాను నేను. చందమామ కథలు, డిటెక్టివ్ నవల్లు, కాశీ మజిలీ కథలు, ఇహ తెలుగు సాహిత్యం అంటూ ఉంటే అన్నీ చదివాను. కొంతకాలం పాటు దిక్మాల కమ్యూనిస్టు వాళ్ళ దౌర్భాగ్య పుస్తకాలు కూడా చదివాను. ఎందుకు చదివానంటే చదివితే కానీ వాళ్ళు ఏమిటో తెలియదు కనుక మనకి. టాలుస్టాయ్ కథలు, ఆ కథలు, ఈ కథలు అని తేడా లేకుండా. పాపం నాకు మంచి మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఓ ముస్లిం ఆయన. మా ఇంటి పక్కన మా నాన్నగారు అంటే 8 భాషల్లో పండితుడు, అష్టభాషా విద్య. ఆయనకి పారిసీ కూడా వచ్చు, ఉర్దూ వచ్చు. అందుకని మా ఇంటి పక్కనే ఓ ముస్లిం ఆయన ఉండేవాడు, నాన్నగారి దగ్గర శిష్యుడిగా. ఆయన దగ్గర ఆ ఖురాన్ కూడా పూర్తిగా ఆపాద మస్తకం చదివాను. నిజంగా మూలమత గ్రంథాలలో కొట్టుకు తెచ్చిపోమని ఎక్కడ ఉండదు తెలుసా. ఈ మూర్ఖత్వంతో వీళ్ళు మధ్యలో తయారవుతారు వీళ్ళు. కాబట్టి ఎప్పుడైనా కొన్ని సంపూర్ణమైన అసలు జ్ఞానం చదవాలి, దాన్ని మార్చి ఇష్టం వచ్చినట్టు ఎవడి ట్రాన్స్లేషన్ వాడు చేయటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఆ రోజుల్లో బాల్యంలో చదివితేనే మీకు పెద్దయ్యాక జ్ఞాపక శక్తితో చెప్పగలుగుతారు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సినిమాలు షికార్లు అడ్డగాడిదలా తిరిగితే పెద్దయ్యాక ఏమవుతుంది, జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఓ వృత్తి ఉండదు, ఓ ఉద్యోగం ఉండదు, ఒక వ్యాపారం ఉండదు, ఏం చెయ్యాలో భవిష్యత్తు తెలియదు. ఏదో దైవానుగ్రహంతో బతుకుతాడు తప్ప క్రమశిక్షణ ఉండదు. ఆ రోజుల్లో మీ పెద్దవాళ్ళకందరికీ నేను చెప్పాలా, ఎంతో కష్టపడి చదువుకున్నారు, చదువుకోబట్టే ఈ దేశం కాకపోతే విదేశానికి వెళ్ళినా మంచి ఉద్యోగం చేసుకుని పిల్లలను పైకి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ రంగంలో వాళ్ళ రోజుల్లో కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి, నాగభూషణ్ గారు ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో థర్మల్ విద్యుత్ కేంద్రంలో చదువుకున్నారు, అక్కడ ఉద్యోగం చేశారు. అబ్బాయి ఈ ఉద్యోగం ఏమిటి, అమెరికా వెళ్ళొచ్చని ట్రై చేశారు, వెళ్ళారు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు, పిల్లల్ని అపూర్వంగా తీసుకొచ్చారు ఆయన. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు గౌరీశంకర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ మా మునిరాముడు గారు కానీ వీళ్ళందరూ చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాల్లో ఒక కోవకి వెళ్ళి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డారు, పిల్లల్ని కుటుంబాన్ని పైకి తీసుకురాగలిగారు. పిల్లలకు మనం ఇది నేర్పాలి. పురాణాలు చెప్పిన మాట, బాల్యమంతా చదువుకునే రోజుల్లో క్రమశిక్షణతో చదవాలి. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యము విద్యలు చదువుకుంటూ చక్కగా చదువుకుంటూ పైకి రావడానికి ఉపయోగించాలి. యౌవనే విషయీషిణాం, అప్పుడు యౌవనంలోకి అడుగు పెట్టాక మంచి ఉద్యోగం చూసుకుని ఒక వృత్తి ఎన్నుకుని అప్పుడు పెళ్లి చేసుకుని సంసారంలో అడుగు పెట్టాలి. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యం రాగానే ఇంకా పూర్వం 60 ఏళ్ళు వచ్చాక ఇంట్లో ఉండేవారు కాదు, నాబోటి వాళ్ళతో కలిసి తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగేవారు. ఎక్కువ మంది అడవుల్లో మకాం పెట్టేవారు. ఇప్పుడంటే అడవిలో మకాం పెట్టడం కష్టంలేండి. అందుకని మీకు మునివృత్తి అంటే నేను ఎప్పుడు యాత్రలు కడితే అప్పుడు నాతో వచ్చేయటమే, పొలో లక్షణ అలో లక్షణ అంటూ హాయిగా వేళకింత భోజనం చేయటం. మీకోసం ఈ యాత్రలో అప్పుడప్పుడు మైసూరు బజ్జీలో వేయిస్తాను, ఈసారి వడ్డం నేను చేస్తాను, 4 తినేవాడికి 40 తినిపిస్తాను. ఈ విధంగా మొత్తం మీద హాయిగా యాత్రలు చేస్తూ బతకమన్నారు. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో మునివృత్తితో గడపాలి. యోగేనాంతే తను త్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. ప్రాణం ఇళ్లలో రోగాలతో విడిచిపెట్టకూడదు. మంచం మీద తీసుకుని తీసుకుని చచ్చిపోతే ఉపయోగం ఉంది. అందుకని ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసి శరీరం విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాలంటే గురువుగారి దగ్గర ఓ మంత్రస్వీకారం చేసి జపం చేస్తే తెలియకుండానే యోగాభ్యాసం వల్ల ప్రాణం పోతుంది. ఇవి నియమములు. ఇది కాళిదాసు గారు చెప్పిన రఘువంశంలోని గొప్ప శ్లోకం ఇది. అందుకని ఎప్పుడూ కూడా ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అలా చేసి తీరవలసినదే. పూర్వపు మహారాజులంతా వార్ధక్యంలో అడవికి వెళ్ళి యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టేవారు. అందులో ఇక్ష్వాకు వంశస్థులంతా అలాగే చేసేవారు. ఆఖరికి ధర్మరాజు కూడా మహాప్రస్థానానికి వెళ్ళాడు. అలాగే ఈ శ్వేత మహారాజు గారు యజ్ఞములవి చేసి చేసి కొంత వయస్సు వచ్చాక ఏం చేశాడు, కొడుక్కి పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళిపోయాడు. దండకారణ్యంలో పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర కొంతకాలం తపస్సు చేశాడు. కళ్ళు మూసుకుని యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఆయన శవం నేల మీద పడిపోయింది. యోగుల యొక్క శవాలు తగలబెట్టకూడదు, పాతి పెట్టకూడదు, గాలి కొదిలియాలని శాస్త్రం. సన్యాసులకి క్రియలు చేయకూడదు, అంత్యక్రియలు చేయకూడదు. అందుకే ఆయన శవాన్ని ఎవరు ముట్టుకోలేదు. ఆయన ప్రాణం పోగానే కొన్ని వేల యజ్ఞములు చేయడం వల్ల, ఎంతోమందికి బంగారము వస్త్రాలు దానం చేయటం వల్ల, ఆ పుణ్యం వల్ల బ్రహ్మలోకానికి పోయాడు. ఏకంగా మళ్ళీ స్వర్గలోకం కూడా కాదు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాక బ్రహ్మగారు స్వాగతం చెప్పి, మహారాజా రా, ఇదిగో ఈ ఆసనం నీది అన్నాడు. ఆసనం మీద కూర్చున్నాడు ఆయన. కాసేపటికి ఈయనకి ఆకలేసింది, దాహం వేసింది. బ్రహ్మ దగ్గరకు వచ్చి, బ్రహ్మదేవా, నా కడుపంతా ఏదో గడగడలాడుతోంది, లోపల నుంచి వాయువులు తన్నుతున్నాయి, అంటే గ్యాస్ ట్రబుల్ వస్తోంది, దాహం వేస్తోంది అన్నాడు. అనగానే పకపకనవి, బ్రహ్మలోకంలో ఆహారం ఉండదు, ఎందుకంటే బ్రహ్మలోకంలో ఎవరికి ఆకలి ఉండదు, దాహము ఉండదు. ఆకలి దప్పికలు భూలోకంలోనే, భూలోకం దాటి వచ్చిన వాడికి ఈ క్షుత్తు పిపాస ఉండవు. అది దరిద్ర దేవతా లక్షణం. మీరు రోజు శ్రీ సూక్తం చదువుతున్నారు కదా, అందులో ఏముంది ఒక మంత్రం, క్షుత్తి పాసామలం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్తు అంటే ఆకలి, పిపాస దాహం, ఈ రెండు అలక్ష్మి దరిద్ర దేవత లక్షణములు. ఇవి తొలగుగాక, అంటే ఎక్కువ తినడం ఎక్కువ తాగడం కూడా దరిద్రమే, అసలు తినకపోవడం ఎక్కువ తినడం ఇవి దరిద్ర లక్షణాలు. వేళకి తినాలి, వేళకి త్రాగాలి. కొంతమంది వెర్రి తిండి తింటారు, రైలు ఎక్కారు, చెవిగోడీలు తిన్నాడు, మళ్ళీ పావు గంట పోయాక టీ తాగాడు, టీ తాగాక కూల్ డ్రింక్ తాగాడు, కూల్ డ్రింక్ తాగాక మళ్ళీ పులిహార తిన్నాడు, పులిహార తిన్నాక దద్దోజనం తిన్నాడు, దద్దోజనం తిన్నాక మళ్ళీ టీ తాగాడు, టీ తాగి మళ్ళీ డ్రింక్ తగ్గుతాడు, ఏంటండినా ఇది దరిద్రం. ఇలాంటి అడ్డమైన తిండి తినకూడదు, ఒక నియమబద్ధంగా తినాలి. భూలోకంలో నియమబద్ధమైన ఆహారము, అదే ఊర్ధ్వలోకాలకు వెడితే అసలు ఆహారం దాహం ఇవి ఉండవు. కానీ నువ్వు బ్రహ్మలోకానికి వచ్చినా నీకు ఆకలి దాహం వేస్తున్నాయి, ఇక్కడ నీకు ఇవ్వడానికి ఆహారం ఉండదు, నీ కర్మ ఇంతే అన్నాడు ఆయన. అప్పుడు ఈయన తెల్లబోయి, బ్రహ్మలోకంలో అందరూ హాయిగా ఆకలి దప్పిక లేకుండా సుఖంగా ఉంటారు కదా, మరి నాకెందుకు ఈ ఆకలి దప్పిక అంటే, నైమిషారణ్యంలో మీ గురువుగారు వశిష్ఠుడు ఏమని చెప్పాడు, నాయన యజ్ఞం చేశాక అన్నదానము చెయ్యి జలదానం చెయ్యి అన్నాడు. అన్నదానం జలదానం చెయ్యను అన్నావు, ఆ పాపం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చి కూడా ఆకలి చేత దప్పిక చేత పీడింపబడుతున్నావు. ఆకలి దప్పికలు ఎందుకు వస్తాయి అంటే ఇదే కారణం, నువ్వు చేసిన పుణ్యం చాలా గొప్పది కనుక. మామూలు పుణ్యం కాదండి ఆయన చేసింది, గొప్ప గొప్ప యజ్ఞములు ఎన్నో చేశాడు, మహాయజ్ఞములు చేశాడు. ఆ యజ్ఞముల యొక్క ప్రభావం వల్లేమో బ్రహ్మలోకానికి వచ్చావు, కానీ ఎవరికి అన్నదానం జలదానం చేయకపోవటం వల్ల నీకు ఇక్కడికి వచ్చిన ఆకలి దప్పికలు ఇలాగే ఉండిపోయాయి అనగానే ఈయన తెల్లబోయి, అయ్యో అప్పుడు గురువుగారు చెప్పిన మాట వినలేదు, గురువుగారు ఏమిటి ఆయన అలాగే చెబుతాడులే, ఆయన ఏదో పురాణం చెప్పుకుపోతాడు అనుకున్నాను తప్ప ఇంత అంతరార్థం ఉంటుందని చచ్చాక అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయనంటే, నిన్ను అగస్త్య మహర్షి చూచేంత వరకు నీకు ఈ కర్మయోగము తప్పదు. అగస్త్యుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన చాలా తపస్వి. ఆయన కనుక నీకు కనబడితే, ఆయన నువ్వు శవాన్ని తింటూ ఉంటే ప్రశ్నిస్తే అప్పుడు ఆయనకి దండం పెట్టు, ఆయన తన తపశ్శక్తితో నీకు ఈ కర్మయోగం తప్పిస్తాడు. ఈలోపు నీ ఆకలి దప్పిగా తీరడానికి నువ్వు రోజు నీకు ఒక విమానం ఇస్తాను, ఆ విమానం ఎక్కి మళ్ళీ నువ్వు ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టావో అక్కడికి వెళ్ళు, అక్కడ నీ శరీరం చెక్కు చెదరకుండా అచ్చని నీలాగే నిద్రపోతున్నట్టు ఉంటుంది. ఆ శరీరం ఏ జంతువులకి మనుషులకి కనపడదు, నీ శరీరాన్ని నిన్ను ఒక్క అగస్త్యుడు మాత్రమే చూడగలడు, ఇంకెవరికి అవి కనబడవు. నువ్వు రోజు విమానంలో వెళ్ళి చెరువు ఒడ్డుకు వెళ్ళి విమానంలోంచి కిందకి దిగి నీ శవాన్ని నువ్వే తిని, ఆ తర్వాత చెరువులో కాళ్ళు చేతులు కడుక్కో, వెంటనే నీ శరీరం మళ్ళీ యథాప్రకారంగా అయిపోతూ ఉంటుంది, మళ్ళీ మర్నాడు వెళ్ళి దాన్ని పిక్కు తింటూ ఉండు, ఇది నీ ఆహారం. నువ్వు భూలోకంలో ఆకలిని రీసౌండ్ వస్తుంది ఇందాక ఎట్లా ఉంది, ఆకలి దప్పికలను తీర్చే అన్నదానము జలదానము నువ్వు భూలోకంలో చెయ్యకపోవటం వల్ల ఈ లోకంలో ఆ శిక్ష అనుభవించావు సుమా, పో అనగానే అయ్యో ఇంత కష్టమా అనుకున్నాడు పాపం ఆయన. అందుకే భూలోకంలో ఉండగా జలదానాన్ని అన్నదానాన్ని చెయ్యాలి. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. తర్వాత రెండోది జలదానం, ఈ రెండూ చెయ్యాలి. ఇప్పటికి కూడా చాలా చోట్ల అన్నదానాలు విరివిగా చేస్తున్నారు. తిరుపతిలో కొన్ని కోట్లు కోట్లు ఇచ్చి ఎంతమందికైనా అన్నం పెడుతున్నారంటే అసలు ఏమి సర్వీస్ అండి అది తిరుపతిలో. కాశీలో, కాశీలో కూడా నిత్యం అన్నపూర్ణ సత్రం ఉన్నది, ఎంతమంది వచ్చినా పగలంతా భోజనం, రాత్రిపూట మైసూరు బజ్జీలు, ఇడ్లీలు. ఓరి బాబు నిజం చెప్పాలంటే అసలు మనం ఇంట్లో తినడం కూడా దండగ. నన్ను అడిగితే కాశీలోకి వెళ్ళాక కుండ పెట్టకుండా అన్నపూర్ణ సత్రానికి వెళ్ళి చూడండి, గురువుగారు చెప్పినట్టుగా ఉంటుంది. సాయంకాలం పూట టిఫిన్ వండర్ఫుల్ అండి. అక్కడ 9 రోజుల పాటు ఉన్న రోజుల్లో మా శిష్యులు తీసుకెళ్ళానా, వాళ్ళు హాయిగా రూముల్లో ఉండి సాయంకాలం వెళ్ళి, గురువుగారు మీరు ఇంట్లో మడీ ఆచారం అని కూర్చున్నారు, ఇవాళ మాకు మైసూరు బజ్జీ పెట్టారు. ఓహరి బాబోయ్ ఏం మైసూరు బజ్జీ, అడిగిన వాళ్ళకి 2 పెట్టి గెంటేయడం కాకుండా 10-20 కూడా పెట్టి పంపారండి పీకిదాకా అని చెప్పేవారు. అడగండి కావాలంటే నా శిష్యులు ఇక్కడే ఉన్నారు. రకరకాల టిఫిన్లతోటి భోజనాలు, సాయంత్రం పలహారం, సాయంత్రం 4 దాకా భోజనాలు. ఏమి సత్రాలు, ఏమి భోజనాలు! కాశీలో ఎన్ని సత్రాలు ఉన్నాయో, ప్రతి కులానికి ఓ సత్రం పెట్టారా, అందరికీ సామూహిక సత్రం భోజనం. ప్రతి వాడికి కులమతాలతో సంబంధం లేకుండా అన్నపూర్ణ సత్రంలో భోజనం పెడతారు. మినిమం 9 రోజులు పెడతారు. కార్తీక మాసంలో అయితే నెలనాళ్ళ వరకు పెడతారు. అంటే అలా కాకుండా ఏడాది పొడిగోతే ఇక్కడే ఉంటామంటే మాత్రం ఎవరు అన్నం వాళ్ళు వండుకోవాలి. చేత బయట నుంచి వచ్చేవాళ్ళకి పెడతారు, కానీ మేము అన్ని వదిలేసామండి, హాయిగా ఇక్కడే కూర్చొని భోజనం చేస్తామంటే కుదరదు గనక, అది అన్యాయం గనక. కాబట్టి ఎన్నో చోట్ల అలా జరుగుతున్నాయి. శ్రీశైలం వంటి చోట్ల అద్భుతమైన అన్నదాన సత్రాలు నేను చూశాను. అహోబలంలో కూడా మంచి అన్నదాన సత్రం ఉన్నది. అహోబలంలో చెంచులక్ష్మికి వెళ్ళే చోట కింద, దిగువ యహోబలంలో, ఎగువ అహోబలంలో రెండు చోట్ల కూడా ఓ నిరంతరం అన్నదానం చేస్తూనే ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు కూడా ఉట్టినే తెలిసిపోకుండా ఎంతో కొంత దానం చేసిపోతూ ఉంటారు ఆ సత్రానికి. అవి జరగాలి, అన్నదానానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. మేము కూడా మా పీఠంలో శరన్నవరాత్రుల్లో వాటిలో అపూర్వ రీతిలో భోజనం పెడుతూనే ఉంటాం. అదిగో ఆయన భాగవత సప్తాహం చేసుకున్నాడు శుభ్రంగా ఇంట్లో, పొద్దున ఫలహారం, మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో అడగండి. కాబట్టి శాస్త్రం ఏంటంటే ఎంతో కొంత అన్నదానం, జలదానం జరగాలి శక్తి కొద్దీ. అది చెయ్యకపోవటం వల్ల ఏమైంది, దీనికి బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా సుఖం లేకుండా పోయింది. ఇప్పుడు నేను కొన్ని వేల సంవత్సరాలుగా బ్రహ్మగారిచ్చిన విమానంలో తిరిగి భూలోకానికి వచ్చిన ఆ శవాన్నే నేను పీక్కు తింటున్నాను. నా అదృష్టవశాత్తు ఇన్నాళ్ళకి నువ్వు నాకు కనపడ్డావు, నన్ను చూచావు, శవభక్షణ చూసావు, చూసావు కాబట్టి నువ్వు అగస్త్యుడివని అర్థమయ్యింది. మహాత్మా, నా పాపం నుంచి నన్ను విముక్తిని చేసి, ఈ శవభక్షణ నుంచి విముక్తి కలగజేసి బ్రహ్మలోకంలో అందరిలాగా సుఖంగా ఉండేలా చెయ్యమనగానే, అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తిలో కొంత చేతిలోకి నీళ్ల రూపంలో తీసుకుని ఆ నీళ్లు ఆ పురుషుడి మీద చల్లాడు, శ్వేతుడి మీద. వెంటనే కిందన్న ఆయన శవం మాయమైపోయింది. శవం మాయమైందంటే అర్థం ఏంటనమాట, ఆయనకి ఆకలి దప్పిక పోయాయి. ఈయన బ్రహ్మానందపడిపోయి, మహాత్మా నీ వల్ల నాకు ఈ శవభక్షణ అనే ఒకనొక దౌర్భాగ్యపు గండం పోయింది, నేను తరించాను, ఇక హాయిగా బ్రహ్మలోకానికి వెళ్ళి అందరిలాగా సుఖంగా ఉంటాను, ఇంత మహోపకారం చేసావు గనక నీకు నేను ఒక ఉపకారం చేస్తాను. నేను చచ్చిపోయే ముందు నా నెత్తి మీద ఒక మణి పుట్టింది, ఈ మణిని ఈ శవంతో పాటు ఇక్కడే వదిలేయకుండా నేను బ్రహ్మలోకానికి పట్టుకుపోయాను. ఈ మణి తపశ్శక్తి వల్ల నేను సాధించిన మణి. ఈ మణి ఎక్కడుంటే అక్కడ కరువు కాటకాలు ఉండవు, వర్షాలు సకాలంలో కురుస్తాయి, లోకమంతా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మణి రోజు 12 బారుల బంగారం ఇస్తుంది. ఈ మణిని నీకు ఇస్తున్నాను, బ్రహ్మలోకంలో ఇక నాకు దీంతో పని లేదు, ఎందుకంటే నేను శాప విముక్తి పొందాను గనుక అని కృతజ్ఞతగా ఆ మణిని ఆ శ్వేతుడు అగస్త్యునికి ఇచ్చాడు. అగస్త్యుడు దాన్ని స్వీకరించి ఇప్పుడు రాముడి దగ్గరకు వచ్చి రాముడికి ఈ కథ చెప్పి, ఈ మణి నీకెందుకు ఇస్తున్నాను, నువ్వు రాజువి, రాజుగారి పరిపాలనలో వర్షాలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలంతా క్షామం లేకుండా క్షేమంగా ఉండాలి, పైగా ఇది రోజు 12 బరువుల బంగారం ఇస్తుంది, ఆ బంగారం నీకు నీ ప్రజలకు ఉపయోగపడుతుంది, అందుకే నీకు ఈ మణి కానుకగా ఇస్తున్నాను అని అగస్త్యుడు ఆ మణిని ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు చెప్పాడు రాముడికి, మహాపవిత్రం నైమిషారణ్యం, ఆ నైమిషారణ్యంలో ఉన్నన్ని రోజులు భక్తితో భగవంతుని కథ వినాలి, యజ్ఞం చెయ్యాలి. శ్వేతుడు యజ్ఞం చేశాడు, కథ విన్నాడు, చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే అన్నదానం మాత్రం చెయ్యకపోవటం వల్ల, జలదానం చేయకపోవటం వల్ల ఆయన దెబ్బతిన్నాడు. వీలున్నప్పుడల్లా అన్నదానము జలదానము చేసేవారు యావజ్జీవితం సుఖపడతారు. జలము అన్నము మనుషుల యొక్క ప్రాణాలు రక్షిస్తున్నాయి. అసలు ఇవాళ మనం బతుకుతున్నామంటే మనకు వంశాభివృద్ధి అవుతుందంటే అన్నమే. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నారు అంటే అంత అర్థార్థం ఏమిటి, అన్నం తింటే మనం బ్రతుకుతాం, అన్నమే రేతస్సుగా మారుతుంది, స్త్రీలలో రజస్సు అవుతుంది, అప్పుడు ఈ రేతస్సు రజస్సుల వల్ల మళ్ళీ సృష్టిలో పురుషుడు స్త్రీ పుడుతున్నారు. ఈ అన్నం అనేది ఒక్కసారి లేకపోతే ఇక ఈ సృష్టి అంతా ఆగిపోయి జనులు నశించిపోతారు. కాబట్టి భూతాని ప్రాణులు అన్నాత్ అన్నము వలన భవంతి పుడుతున్నారు. మరి అన్నము పర్జన్యాత్ అన్న సంభవ, వర్షం వల్ల మేఘములు సక్రమంగా వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల అన్నం పుడుతోంది, అంటే వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షములు యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞములు సక్రమంగా జరిగితే అప్పుడు వర్షాలను ఆకర్షిస్తాయి అవి. ఈ యజ్ఞంలో ఉన్న పొగ పైకి వెళ్ళి మేఘాలను ఆకర్షించి దేవతలకు ఆనందం కలగజేసి సక్రమంగా వర్షంలో కురిసేలా చేస్తుంది. మీరు ఎక్కడన్నా చూడండి, ఇంతవరకు మేము యజ్ఞం చేశాక పూర్ణాహుతి అయ్యాక వర్షం పడకుండా ఒక్కసారి కూడా లేదు. మండు వేసవి కాలంలో 2007 కాశీలో యజ్ఞం చేసిన వెంటనే కుంభవృష్టి కురిసింది. అడగండి రామ్మోహన్ గారిని అప్పుడు అడిగితే చెప్తారు, 2007 7 రోజుల పాటు కాశీలో పూర్తిగా అంబాయాగం చేశాం. అప్పుడు మీలో కొంతమంది వచ్చినట్టు నాకు గుర్తు. ఆ కాలంలో యజ్ఞం జరిగిన వెంటనే ఆఖరి రోజున కుంభవృష్టి కురిసింది మే నెలలో. కాబట్టి యజ్ఞం యొక్క లక్షణం వర్షం కురిపించడమే. ఓసారి విరాట పర్వం చెప్పాం తిరుపతిలో, అప్పుడు శంకరుడు అన్నాడు యజ్ఞం లాంటిది విరాట పర్వం అన్నారు. విరాట పర్వం జరిగితే వర్షం పడుతుందన్నారు, అవునా కాదా అనుకున్నానండి. కుంభవృష్టి కురిసింది త్యాగరాజ మండపంలో జరిగింది అప్పుడు. ఆ ఒక్క విరాట పర్వం మాత్రం అన్నమాచార్య కళామందిరంలో కాకుండా పక్కనే ఉన్న త్యాగరాజ మండపంలో జరిగింది కదా. అప్పుడు అయిన వెంటనే ఇలాగే బోరును వర్షం కురిసింది. ఆ సంవత్సరం వర్షాలు లేక అల్లాడిపోతున్న రోజులు వర్షాలు కురిసాయి. మనకి పెద్దలు ఎన్నో చెప్పారు, చెప్పినట్టు సక్రమంగా చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. ఎందుకు ఫలించకుండా ఉంటాయండి? భగవంతుడని కూడా ఒకడున్నాడు, వాడు లేకపోతే ఈ చరాచర జగత్తు ఇలా నడవదు. మీరు ఏ రూపంతో పిలవండి, రాముడనండి, కృష్ణుడనండి, ఇంద్రుడనండి, ఇంకోటనండి, మీరు ఏ నామంతో పిలిచినా పరమాత్ముడు మాత్రం తప్పక ప్రజలని సరియైన రీతిలో నడుచుకున్నప్పుడు అనుగ్రహించి తీరుతాడు. కాబట్టి యజ్ఞము వల్ల వర్షములు కురుస్తాయి. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము అంటే పవిత్ర కర్మము, మంచి పని చేయడమే యజ్ఞం అన్నారు చివరికి వచ్చేసరికి. యజ్ఞం అనేక రకాలు. ఇప్పుడు పొద్దుట నిన్న ఇవాళ కూడా కశ్యప ప్రజాపతి గారు మీ అందరికీ ఆధ్వర్యం వహించి చాలా భక్తి శ్రద్ధలతో ఇంద్రాది దేవతల్ని లక్ష్మీనారాయణుల్ని ఆహ్వానించి యజ్ఞం చేశారు. అది మంత్రయజ్ఞం, అక్షరయజ్ఞం. ఇప్పుడు నేను చెబుతున్న ఉపన్యాసం పురాణ యజ్ఞం. మీకు అన్నం పెడుతున్నారే అది అన్నయజ్ఞం. మీరు స్నానం చేస్తున్నారు అది శౌచయజ్ఞం. మీ మురికి వదిలించుకుంటున్నారు గనక నదులలో దానికి శౌచయజ్ఞము అని పేరు. తోచింది ఎవరికన్నా దానం ఇచ్చారు ఇది దానయజ్ఞం. నామస్మరణ చేస్తున్నారు అది నామయజ్ఞం. రాత్రి నిద్రపోతూ ఉంటే ఇలాంటి ప్రదేశాలలో అది నిద్రాయజ్ఞం, శయన యజ్ఞం అన్నారు దాన్ని కూడా. పవిత్ర క్షేత్రాలలో హాయిగా నిద్రపోవడం కూడా, ఇక్కడ కాసేపు పడుకోవడం కూడా యజ్ఞమే. అందుకే ఆది శంకరాచార్యుల వారు నిద్రా సమాధి స్థితి అన్నాడు ఆయన. నిద్ర కూడా సమాధి స్థితి లాంటిది. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం, నేను ఏ ఏ పని చేసినా ఆ పనులన్నీ ఓ ఈశ్వర నీ ఆరాధనమే, నేను ఏ పని చేసినా అది నీ పూజ కింద లెక్క అన్నాడు ఆయన. మనం చేసే ఈ పనులన్నీ కూడా భగవంతునికి సేవలు, ఇవన్నీ యజ్ఞముల కింద లెక్క వస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు క్షేత్రములలో ఒకరి మీద ఒకరు కోపగించక్కర్లా. ఇంకో రహస్యం చెప్పనా, యజ్ఞంలో నేనే చెరువు వెయ్యాలి, నేనే నెయ్యి పొయ్యాలనుకోకండి, అది భ్రమ. మీకు అదొక ఆనందం కోసం వేస్తున్నారు తప్ప నెయ్యి ఎవరు వేసినా మీ గోత్రం నామం చెప్పగానే ఆ యజ్ఞం మీరు చేసినట్టే. మీరు అక్కడ దగ్గరలో పద్మాగర్ గారితో ప్రదక్షిణ చేసినా తర్వాత ప్రదక్షిణ చేసినా ఫలితం ఒకటే. ఇక్కడ ఆయన మీద మీరు బియ్యం పోసినా పోయకపోయినా మీ గోత్రనామాలు ఒకసారి చెప్పగానే మీరు స్వయంగా పాల్గొన్నట్టే. మీరు కన్యాదానం చేయకపోయినా కన్యాదానం చేసినట్టే, అయ్యో నా చేత కన్యాదానం చేయించలేదు, కాళ్ళు గడిగించలేదు అనే భ్రమక్కర్లా. ఇది భ్రమ తప్ప మరొకటి లేదు. గురువుగా నేను చెబుతున్న మాట సత్యం, ఇది వేదవాక్కు, పురాణవాక్కు. ఇక్కడ ఒకసారి కూర్చున్నారు, శరణు అన్నారు, మీ గోత్రనామం చెప్పారు. పరమాత్ముడు ఆ చివరి కూర్చున్న వాడి దగ్గర నుంచి ముందున్న వరకు అందరినీ వారి వారి అర్హతలకు తగినట్టుగా అనుగ్రహిస్తాడు. దూరంగా కూర్చున్న వాళ్ళ మీద తక్కువ చూపు, దగ్గరున్న వాళ్ళ మీద ఎక్కువ చూపు అనేది ఆయనకేం ఉండదు. అసలు నిజం చెప్పమంటారా, భగవంతునికి దగ్గరగా ఉన్నవాడి కంటే దూరంగా ఉన్నవాడి మీద ఎక్కువ ప్రేమట. అందుకనే మనకి ఏం చెప్పారు వేదాలలో, ఉపనిషత్తులలో, లలితా సహస్రనామంలో, బాగా దగ్గరగా ఉన్న పిల్లల కంటే దూరంగా ఉన్న పిల్లల మీద అమ్మవారికి వ్యామోహం ఎక్కువ. మీరు కూడా ఆలోచించండి, రోజు మీ ఇంట్లో ఒక కొడుకు ఉన్నాడు అనుకుందాం. ఇద్దరు కొడుకులు ఒక ఆయనకు ఉన్నారు, ఒక కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఒక కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. ఇంట్లో ఉన్న కొడుకు కంటే అమెరికాలో ఉన్నవాడిని పాప వాడు దూరంగా ఉన్నాడు రా, వాడు ఎలా ఉన్నాడు అని రోజు తలుచుకుంటాడట. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు, నువ్వు ఎలాగో హాయిగా ఎక్కడ తింటున్నావు, కానీ వాడే దూరంగా ఉన్నాడు అని దూరంగా ఉన్నవాడిని తలుచుకోవడం మన లక్షణం. అలాగే పరమాత్ముడు కూడా ఏం చేస్తాడు, ఇక్కడ దగ్గరగా ఉన్నవాడు ఎలాగో దగ్గరగా చూస్తున్నాడు, పాప వెనకాతలు ఉన్న వాళ్ళకే నేను కనపడడం లేదని బాగా వెనకాతల నక్కి నక్కి కూర్చున్న వాళ్ళని రండి నాయన మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని అంటాట.